ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः।
ఈరోజు అలాత శాంతి ప్రకరణానికి సారాంశం చెప్తాను. మాండుక్యోపనిషత్ 4 అధ్యాయాలుగా చెప్పబడింది. మాండుక్యోపనిషత్తు మంత్రాలు 12 అయినప్పటికీ కూడా గౌడపాదాచార్యుల వారు ఈ 12 మంత్రాలకు వివరించి కారికల రూపంలో వ్రాశారు. మొదటి అధ్యాయానికి ఆగమ ప్రకరణమని పేరు పెట్టారు. 2వ అధ్యాయం వైతథ్య ప్రకరణం అని పిలువబడుతుంది. 3వ అధ్యాయం అద్వైత ప్రకరణం. 4వ అధ్యాయం అలాత శాంతి ప్రకరణం. ఆగమ ప్రకరణంలోనే మాండూక్య ఉపనిషత్తు మంత్రాలు వస్తాయి కనుక ఆ ప్రకరణం పేరు ఆగమ ప్రకరణమని పెట్టారు గౌడపాదాచార్యులు వారు. ఆగమము అంటే వేదం. వేదం అంటే అథర్వణ వేద ఉపనిషత్తు మాండుక్యోపనిషత్తు. ఆగమము అంటే వేదం. వేదం అంటే ఇక్కడ అథర్వణ వేదం. అథర్వణ వేదంలో చెప్పబడినటువంటిది ఈ మాండుక్యోపనిషత్తు. కనుక ఈ మాండుక్యోపనిషత్తుకి ఆగమము అని పేరు. ఈ ఆగమ ప్రకరణంలో ఏం చెప్పారు అన్నది మనం చూశాం మంత్రాల ద్వారా. చెప్పిన తర్వాత ఆత్మవిద్య గురించి చెప్పబడింది. తురీయ ఆత్మ స్వరూపం చెప్పబడింది ఆగమ ప్రకరణంలో. బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేవి కూడా చెప్పబడినాయి. కానీ ఆ 7వ మంత్రంలో ప్రపంచోపశమం అద్వైతం అనే 2 మాటలు తీసుకొని గౌడపాదాచార్యుల వారు 2 అధ్యాయాలు కారికల రూపంలో రాశారు. జగన్మిథ్య అనేది 2వ అధ్యాయంగా వైతథ్య ప్రకరణంలో చెప్పబడింది. బ్రహ్మమే సత్యం, అద్వైతం మరొకటి లేదు అని అద్వైత ప్రకరణంలో చెప్పబడింది. బ్రహ్మమే సత్యం. మరి 2వది పారమార్థిక సత్యం అనేటువంటిది 2వ వస్తువు లేదు, ఒక్క బ్రహ్మ అద్వైతమే. అద్వైతం అంటే 2వది లేనిది అని అర్థం. కనుక ఈ యొక్క వైతథ్య ప్రకరణంలో ఏం చెప్పారు అంటే ఈ జగత్తు మిథ్య అని చెప్పారు. ఎందుకని మిథ్య అని ఎలా చెప్పారంటే చూడబడేదంతా మిథ్యే. నా చేత చూడబడేటటువంటిది దృశ్య ప్రపంచం అంతా మిథ్యే, చూడబడేవాడు మాత్రమే సత్యం. అబ్జర్వర్ అంటాం, చూసేవాడు లేక తెలుసుకునేవాడు, గ్రహించేవాడు నేనే కదా, నేనే సత్యం, నా చేత చూడబడేదంతా కూడా మిథ్య అని. ఈ చూడబడేటటువంటి ఈ ప్రపంచం మనం లెక్కలోకి తీసుకోకూడదు, ఎందుకంటే అది పారమార్థిక సత్యం కాదు. కనుక అది వ్యావహారిక సత్యమే, దానికి స్వతసత్తా లేదు. కనుక దాన్ని మనం లెక్కలోకి తీసుకోకూడదు. ఎలాగైతే స్వప్న పదార్థాలు మనం లెక్కలోకి తీసుకోమో, ఎన్ని చూసినా ఎంతసేపు చూసినా కల, అవన్నీ నిజంగా మనం లెక్కలోకి తీసుకుంటామా? గౌడపాదాచార్యుల వారు ఈ ప్రపంచం కూడా మరొక కళ లాంటిది, కనుక దాన్ని మనం లెక్కించవలసిన పని లేదు అన్నారు. చూస్తే చూసావు కానీ లెక్కలోకి, గణనలలోకి తీసుకోకూడదు. గణనం అంటే లెక్క. గణన చేయడానికి వీలు లేదు దాన్ని. కనుక నేనే ఈ చూసేవాడిని, నేనే సత్యం, నేను శుద్ధ చైతన్యాన్ని, శుద్ధ చైతన్యమైనటువంటి తురీయ ఆత్మని నేను, ఈ చూడబడేదంతా కూడా మిథ్యా అన్నారు. చూడబడేదంతా మిథ్య అయితే మరి ఈ శరీరం సత్యమేనా అండి అని అంటే, కాదు, ఈ శరీరం కూడా నీ చేత చూడబడుతున్నది కనుక ఇది కూడా మిథ్యే. ఇది చూడబడుతున్నది కదా, నీ చేత తెలుసుకొనబడుచున్నది కదా, కనుక ఇది కూడా దృశ్యంలోకే వస్తుంది కదా, కనుక ఇది కూడా ఈ ప్రపంచం కేటగిరీలోకే వెయ్యాలి అన్నారు. కనుక ప్రపంచము, శరీరము, మనస్సు సంగతి ఏమిటండి అంటే, మనస్సు కూడా నువ్వు తెలుసుకుంటున్నావు కదా, నీ చేత తెలుసుకొనబడుచున్నది కదా, నీ మనస్సే. ఆనందంగా ఉన్న మనసు నీ చేత తెలుసుకొనబడుచున్నది, దుఃఖంగా ఉన్న మనసు నీ చేత తెలుసుకొనబడుచున్నది, కొంచెం ఆనందం కొంచెం దుఃఖంగా ఉన్న మనసు కూడా నీ చేత తెలుసుకొనబడుచున్నది. ఏదేదైతే నీ చేత తెలుసుకొనబడుచున్నదో అది మిథ్యా, అది దృశ్యం. కనుక మనస్సు కూడా మిథ్యా. సరి, ప్రపంచం మిథ్యా అన్నారు, శరీరం మిథ్యా అన్నారు, మనస్సు మిథ్యా అన్నారు, మరి దేవుడి సంగతి ఏమిటండి అని ప్రశ్న వేస్తే, దేవుడు సత్యమా అసత్యమా అని ప్రశ్న వేస్తారు. అద్వైతులమైన మనం ఏం చేస్తామంటే, సమాధానం చెప్పకుండా వాళ్ళకి ప్రతి ప్రశ్న వేస్తాం, ఎదురు ప్రశ్న వేస్తాం. ఏం వేస్తాం, నాయన నువ్వు దేవుడు దేవుడు అంటున్న ఆ పదం ఏదైతే ఉపయోగిస్తున్నావో, ఆ దేవుడు ఒక రూపంగా, ఒక అవతారంగా ఫలానా చోట పుట్టాడు, ఫలానా చోట ఆయన ఇలా చేశాడు అని ఒక విధంగా నువ్వు వర్ణిస్తే ఆయన కూడా దృశ్యంలోకే వస్తాడు. తెలుసుకుంటున్నాం కదా ఆయన్ని, అయోధ్యలో పుట్టాడు రాముడు, ద్వారకలో పుట్టాడు కృష్ణుడు, ఆయన సాక్షాత్తు అవతారం పురుషుడు, విష్ణుమూర్తి అవతారం. ఈరోజు ముక్కోటి ఏకాదశి, గుడికి వెళ్ళి వైకుంఠ పదవాసలని చెప్పి తలుపు తీస్తారు అక్కడ. మరి ఆ దేవుడు, నిత్య పూజ చేసేటటువంటి దేవుడు ఉన్నాడు చూశావా, ఆ రూపం నువ్వు చూస్తున్నావు కదా, నీ చేత చూడబడుతున్నది కదా. భక్తుడు కూడా ఆయన్ని కనుక దర్శిస్తే ఒక వస్తువుగానే వేరే వ్యక్తిగానే దర్శించాడు కదా. కనుక సాక్షాత్కారం పొంది, దైవ సాక్షాత్కారం పొందిన రూపం ఏదైతే ఉన్నదో, ప్రతిరోజు పూజ చేయబడుతున్న రూపం ఏదైతే ఉన్నదో, నీ చేత దీపం వెలిగించి, అగరబత్తి చూపించి, పూలమాలలు వేసి, ఎన్ని పూలు ఖర్చు పెట్టావో, ఎన్ని కొబ్బరికాయలు కొట్టావో, ఎన్నో చేశావు కదా, మరి ఇది దృశ్యంగానే గ్రహిస్తూ వచ్చావు కదా, నీ చేత చూడబడుతున్న రూపం కదా అది, నీ చేత పూజింపబడుతున్నటువంటి రూపం కదా, కనుక అది దృశ్యం కిందకే వస్తుంది కనుక, అంటే ఆబ్జెక్ట్ నువ్వు కాకుండా వేరుగా వస్తుంది కనుక ఆ దేవుడు మిథ్యే అన్నాడు. ఒకవేళ దేవుడు అంటే అదే అర్థమైతే, నీకు నీ దృష్టిలో దేవుడు అంటే అదే, గుళ్ళోనే ఉంటాడాయన, ఆయన అవతార పురుషుడు, ఆయనకి ఈ రూపం ఉంది, ఆయనకి మనం పూజ చేయాలి, ఆయనకి నైవేద్యం పెట్టాలి అని ఉద్దేశం నీకు కనుక ఉంటే, ఆ దేవుడే దేవుడు అనుకుంటే ఆయన మిథ్యే, ఆయన సత్యం కాదు. ఎంత గొప్ప గుడి అవ్వచ్చు వాళ్ళకి, ఎన్ని పెద్ద కొండల మీద ఉండొచ్చు కాక, ఎక్కడన్నా ఉండనివ్వండి, ఆయన దృశ్యమే, దృశ్యంలోకి వస్తాడు కనుక మిథ్యే. ఒకవేళ నువ్వు ఆ దేవుడిని ఆత్మస్వరూపంగా, తురీయ ఆత్మగా తెలుసుకున్నావు, ఆయన ఆత్మస్వరూపమే అని గనక గ్రహిస్తే, ఆత్మస్వరూపంగా ఉండే దేవుడు సత్యం, కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు అలా అవయవాలతో ఉన్న దేవుడు సత్యం కాదు. ఆత్మ చైతన్య రూపంలో నువ్వు గనక దేవుణ్ణి అనుకుంటే, దేవుణ్ణి గ్రహిస్తే, దేవుడు అంటే ఆత్మ చైతన్యమేనండి అన్నావు అనుకో, అప్పుడు నేనేం చెప్తాను, ఆ దేవుడు సత్యం అంటాం. చూశారా, అందుకని దేవుడు సత్యమా అబద్ధమా అనే దానికి మనం సమాధానం చెప్పకూడదు. ఇలా రూపంగా సగుణంగా తీసుకుంటే ఆయన సత్యం కాదు, ఆయన మిథ్య. ఆత్మస్వరూపంగా ఆయన నువ్వు గనక గ్రహిస్తే, తెలుసుకుంటే నువ్వు అది సత్యం. ఆత్మస్వరూపంగా తెలుసుకుంటే మరి అది మిథ్యా కాదా అండి అంటే, కాదు. ఎందుకనంటే నేను అంటే దేవుడు, దేవుడు అంటే చైతన్యం, ఆత్మ చైతన్యం. కనుక ఆ దేవుడు మిథ్య కాదు. అది దేవుడు అంటే పారమార్థిక సత్య ఆత్మరూప చైతన్యం మనం తెలుసుకుంటున్నాం. నేను ఎవరిని? ఆత్మ చైతన్యాన్ని. నేను అంటే దేవుడు. జీవాత్మే పరమాత్మ కదండి, జీవాత్మే పరమాత్మ కదా. నేను ఈజ్ ఈక్వల్ టు దేవుడు. దేవుడు అంటే పరమాత్మ, నేను అంటే జీవాత్మ. నేను జీవాత్మ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ అంటే ఏమిటండి? నేను ఈజ్ ఈక్వల్ టు దేవుడు అంతే కదా. మరి ఈ పరమాత్మ ఎవరు అంటే శుద్ధ చైతన్యం, తురీయ ఆత్మ, పారమార్థిక సత్యం. నువ్వు చెప్పావు ఇందాక దేవుడు అన్నావే రూపం, నామ రూప, ఆయన వైభవాన్ని గురించి ఈరోజు ఎంత స్తుతి చేస్తారో. ఆ వైభవాలన్నీ పాడుతున్నావే నువ్వు. అటువంటి దేవుడు సగుణ ఈశ్వరుడు మిథ్యా. కనుక ఇప్పుడు దేవుడు సత్యమా అబద్ధమా అంటే మాట్లాడకూడదు. నువ్వు చెప్పు సగుణమా నిర్గుణమా? సగుణం అంటే మిథ్య, నిర్గుణం అన్నావు అనుకో, నిర్గుణ బ్రహ్మ చైతన్యం అనుకో, నువ్వు నా పార్టీ, అద్వైత పార్టీ. కనుక మన నాస్తికులం కాదండి. అర్థమైందా? మనం నిజ స్వరూపాన్ని తెలుసుకుంటున్నాం, దేవుడి యొక్క నిజస్వరూపాన్ని. చాలామంది అనుకుంటారు మనకు భక్తి లేదు, మనకు ఏం పూజలు లేవు, ప్రసాదాలు లేవు, ఏమీ లేవు అనుకుంటారు. మనమే నిజమైన భక్తులం. ఎవరు చెప్పారు? కృష్ణ పరమాత్మే చెప్పాడు. జ్ఞానీతు ఆత్మైవ మే మతం అన్నాడు. జ్ఞాని నేనే అర్జున, నేనే జ్ఞాని, జ్ఞాని నేను. మాండక్యోపనిషత్తు చదివి జ్ఞానులు ఉన్నారు చూసా, జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నేను ఒకటే. చూసారా కృష్ణుడు వైకుంఠ ఏకాదశి రోజు మనకి ఎట్లాంటి వార్త చెప్పాడో? సత్యమా కాదా? ఈ శరీర దృష్టితో నేను దేవుడు ఒకటి కాదు, ఆత్మదృష్టితో నేను దేవుడు ఒక్కటే. ఎట్లాగైతే ఉంగరం చైన్ దృష్టితో, ఉంగరం ఉంగరమే చైన్ చైనే, కానీ బంగారం దృష్టితో రెండు ఒక్కటే. ఇప్పుడు బంగారం లాంటిది చైతన్యం, నేను చైతన్యమే, భగవంతుడు చైతన్యమే, కనుక మేమిద్దరము ఒక్కటే. చూశారా? ఆయన పక్కన పోయి అట్లా కూర్చో ఒక్కర్లేదు, మనం నువ్వే నేను, నేనే నువ్వు. అది కనుక దృశ్య ప్రపంచం లెక్కలోకి రాదు అన్నారు. కనుక ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒక్కటే అద్వైతం, అద్వైతమే ఉన్నది, అద్వైత చైతన్యమే. ఎవరా అద్వైత చైతన్యం? నేనే, నా నిజస్వరూపం అది. ఈ యొక్క పేరు, నేను వ్యవహారం చేసే వ్యావహారిక అంతా కూడా ఇది వేషం, ఇది వేషం. కనుక మిథ్యా పదార్థాలన్నీ కూడా నన్ను ఏమీ చెయ్యలేవు. అది మిథ్యా అని చెప్పిన తర్వాత ప్రపంచం, శరీరం, మనస్సు, దేవుడు, సగుణ దేవుడు మిథ్యా అని చెప్పిన తర్వాత అద్వైత ప్రకరణంలో బ్రహ్మ సత్యం అని చెప్పారు. బ్రహ్మమే సత్యం అన్నారు. ఎలా చెప్పారంటే, ఈ నామరూపాలు ప్రపంచంలో కనపడుతున్నవన్నీ నన్ను బాధించవు, నన్ను ఏమీ చెయ్యలేవు అవి. ఆ వస్తువులు వాటిని బాధించుకుంటాయి, కానీ నా తురీయ ఆత్మస్వరూపాన్ని అవి బాధించలేవు. ఎలాగైతే తెరమైన చిత్రాలన్నీ కనపడుతూ ఉంటాయి, అగ్ని చూసినా, అగ్ని చూసినా, నీరు చూసినా, ఏది చూసినా తెరని ఏం చేయలేవు. ఎందుకంటే తెర సత్యం, ఆ చిత్రాలన్నీ మిథ్యా. అదేవిధంగా ఆత్మ మీద ఇవన్నీ కనపడుతున్నాయి ఈ చిత్రాలు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ, ఇవన్నీ కనపడుతున్నాయి ఆత్మ అనే తెర మీద. ఇవన్నీ ఊరికే మనకు కనపడుతున్నాయి నిజం అనుకుని బాధపడుతున్నాం. అది నిజం కాదు, నన్ను ఏమీ చేయలేవు, చేయడానికి వీలు లేదు, అస్సలు సాధ్యం కాదు. ఎందుకని అంటే నేను సత్యం, అవి మిథ్య. ఇవన్నీ కూడా వ్యావహారిక సత్యం. భార్య, భర్త, తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, ఇవన్నీ కూడా వ్యావహారానికి డ్రామా లాంటివి. అసలు ఈ నేను అనే స్వరూపం, నేను అనేది చూసారా, నేను అనేది తురీయ ఆత్మని ఇవన్నీ అంటలేవు. పారమార్థిక సత్యం ఇవన్నీ నిజం కాదు. నిజమని నువ్వు అనుకోవడం వల్ల నీకు భద్రత లేదు, శాంతి లేదు, పూర్ణత్వం లేదు. తెర చూస్తున్నంతసేపు సినిమా నిజమనుకున్నావు అనుకో, తెర చూస్తూ సినిమా నిజం అనుకుంటున్నావు, సినిమా నిజం కాదు తెర అని గుర్తుంటే బాధపడతావా? అయ్యయ్యో అంటావా? తెరే సత్యం అని తెలుసుకోవాలి. కనుక అలాగే ఈ విధంగానే ఇక్కడ భార్య, భర్త, కొడుకు, కూతురు ఈ యొక్క పాత్రలన్నీ వేసేటప్పుడు కూడా ఈ పాత్రలన్నీ కూడా దేని మీద కనపడుతున్నాయి? తురీయ ఆత్మనైన నా మీద ఇవి వ్యక్తమవుతున్నాయి అంతే. అలా తెలుసుకున్న వాడికి భద్రత, శాంతి, పూర్ణత్వం అన్నీ వస్తాయి. తన స్వరూపమే పూర్ణత్వం అని తెలుసుకుంటాడు, కష్టపడడు మనిషి. ఇప్పుడు మనిషికి దుఃఖానికి కారణం ఏమిటో తెలిసిందా? ఈ పాత్రలలో, అమ్మ పాత్రలో మమేకమైపోతాం, నాన్న పాత్రలో పాత్రలో పడ్డట్టే, అమ్మమ్మ పాత్ర, తాత పాత్ర, ఈ పాత్రల్లో మనం మమేకమైపోతాం ఉన్నారు. అలా కాకుండా ఉంటే మనం అవన్నీ జరుగుతూనే ఉంటాయి. వాటి మీద మనకు కంట్రోల్ లేదు, వాటిని మార్చలేము మనం, ఎందుకంటే మనలో మన శక్తి లేదు, నియంత్రణ లేదు వాటి మీద. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎలా జరగవలసిందో అలా జరుగుతుంది. నెక్స్ట్ మూమెంట్ ఎలా జరుగుతుందో మన చేతుల్లో ఉందా? ఆ జరిగేదాన్ని డ్రామాగా చూడంతే. సినిమా చూసే ముందు క్లైమాక్స్ కామెడీయా ఎట్లా తెలుస్తుంది అని, సినిమా చూడు పూర్తిగా తెలిసిపోతుంది అన్నాడు. సినిమాగా చూడు. జీవితం కూడా అంతే. జీవితం కూడా ఒక నాటకం. అలా అనుకుంటూ జీవిస్తే ఆనందం, లేకపోతే దుఃఖం అన్నారు. ఇంతవరకు మూడు అధ్యాయాలు చెప్పిన తర్వాత కనుక ఏం చేయాలి? ఇప్పుడు గది చీకటిగా ఉంటే చీకటిగా ఉంది, చీకటిగా ఉంది అని 10 సార్లు నిందిస్తే ఏం ప్రయోజనం? అందుకని వెలిగించు. కొవ్వొత్తి వెలిగించావంటే ఆ చీకటి పారిపోతుంది. అదేవిధంగా నాకు దుఃఖం ఉంది, ఇన్ని సమస్యలున్నాయి, ఆ సమస్యలున్నాయి, ఈ సమస్యలున్నాయి, స్వామిని మీకేం సమస్యలు లేవులేండి, నాకే సమస్యలున్నాయి అని ఊరికే 10 సార్లు అంటే ఏం ప్రయోజనం? దేశం ఇట్లయిపోతుంది, అట్లయిపోతుంది అని చెప్పు అంటే ఏం ప్రయోజనం? అలా అనకుండా జ్ఞానాన్ని, జ్యోతిని వెలిగించుకో. వెలిగించి 10 మంది జ్ఞానాన్ని, జ్యోతిని వెలిగించు. అలా చేస్తే సమస్యలనేవి లేవని నీకు తెలిసిపోతుంది. కనుక సమస్యల గురించి బాధపడుతూ సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ జీవిత ఆయుష్ ఉన్నంతసేపు దీన్ని సద్వినియోగం చేసుకో. శాస్త్రాన్ని చదివి బాగా అర్థం చేసుకో. వృధా చేసుకో ఒక సమయం. చాలా సమయం జరిగిపోతూ ఉన్నది, మళ్ళీ వెనక్కి రాదు. ఈ విధంగా ఆత్మబోధ, తురీ ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చేశారు. 3 అధ్యాయాల్లో అయిపోయింది అసలు. కానీ 4వ అధ్యాయంలో 100 కారికలు, 100 కారికలు రాశారు. ఇంకా 4వ అధ్యాయం ఎందుకండి అంటే పరమత ఖండనం చేయడానికి. నిరాశ, పరమత నిరాశ. ఈ 4వ అధ్యాయంలో 5 విషయాలు చెప్పబడినాయి. శాశ్వత పరిష్కారం ఒక్కటే. ఈ యొక్క అన్ని మతాలు చెప్పేటటువంటివన్నీ కూడా ఈరోజు విశిష్టాద్వైతులకు చాలా విశిష్టం. విశిష్టాద్వైతులు కదా, వైకుంఠ ఏకాదశి విశిష్టాద్వైతులకి చాలా విశిష్టం. శివరాత్రి శివభక్తులకి మహావిశిష్టం. ద్వైతం, విశిష్టాద్వైతం, అనేక మతాలు, అనేక సిద్ధాంతాలు చెప్తూ దేవుణ్ణి ఇలా అలా పూజిస్తున్నారన్నారు చూసారా? అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి మనకు ఉపశమనాన్ని కలిగించేవే కానీ శాశ్వత పరిష్కారాన్ని ఇచ్చేవి కాదు. అవి శాశ్వత పరిష్కారం అక్కడ దొరకదు, ఇక్కడ దొరుకుతుంది. అక్కడ అంటే వెనకాల గుళ్ళో దొరకదు. అక్కడ ఓన్లీ ఉపశమనమే. అక్కడ కాసేపు కళ్ళు మూసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది, మళ్ళీ చెప్పులు వేసుకోగానే ప్రశాంతత ఎగిరిపోతుంది. అదే ఇక్కడికి వచ్చావనుకో, నువ్వు ప్రశాంత స్వరూపం అని తెలుసుకుంటావు. నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఇది పోయేది కాదు, అదైతే పోతుంది కాసేపు. ఎన్ని భజనలు చేసినా, ఎన్ని గుళ్ళకు వెళ్ళినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని నదుల్లో మునిగినా కూడా నీకు శాశ్వత పరిష్కారం దొరకదు. నీ దుఃఖం పోదు, అజ్ఞానం పోనంత వరకు నీ దుఃఖం పోదు. అట్లయితే మాకు ఈ అజ్ఞానం పోస్తుందంటారా అండి అన్నాడు. రాకుండా ఎందుకుంటుంది? నువ్వు ప్రయత్నం చేస్తే కదా, సమయాన్ని ఇవ్వాలి కదా దానికి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇదే వినాలి, ఇదే వినాలి, ఇంకా మరేం చేయకూడదు. మరేమి చేయక్కర్లేదు అస్సలు. అవన్నీ కాదు, నాకు శాశ్వత పరిష్కారం కావాలి, నాలో ఉన్న దుఃఖం పోవాలి అని నువ్వు నిర్ణయించుకుంటే సమయాన్ని నువ్వు శాస్త్రానికి, అప్పుడు నీకు ఈ యొక్క జ్ఞానం అవగతం అవుతుంది, బోధపడుతుంది, అప్పుడు నీకు దుఃఖం ఉండదు. కానీ మనం ఎంత సమయాన్ని ఇస్తున్నాం, మన మనస్సుని ఎంత కేంద్రీకరిస్తున్నాం దాని మీద, ఎంత ఇస్తే అంతే ఫలం వస్తుంది. సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు చిన్న బకెట్ తీసుకెళ్ళామనుకోండి అన్ని నీళ్లే వస్తాయి, ఒక గ్లాస్ తీసుకుపోతే గ్లాసు నీళ్ళు వస్తాయి, అదే పెద్ద బిందె తీసుకెళ్ళామంటే అన్ని నీళ్ళు వస్తాయి, ట్యాంక్ తీసుకెళ్తే పెద్ద ట్యాంక్ నీళ్ళు వస్తాయి. ఇది కూడా అంతే, మనం ఎంత సమయాన్ని ఇచ్చి ఎంత శ్రద్ధతో ఎంత మనస్సు పెట్టి చదివితే అంత ప్రయోజనం, అంత త్వరగా ప్రయోజనం పొందుతాం. కానీ అలా పెట్టేవాళ్ళు చాలా అరుదు. ఏవేవో కారణాలు చెప్పుకుంటారు, ఏదేదో కారణాలు చెప్పుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతారు, కారణాలు చెబుతూ కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు. అలా చెప్పకుండా, కారణాలు వెతికి వెతికి చెప్పకుండా, కాలం వెళ్ళబుచ్చకుండా, అనవసరంగా వృధాగా, శాస్త్రమే పరమగమ్యం. సమయాన్ని మనసులో అనుకుంటే సరిపోదు, ప్రయత్నం ఉండాలి. మనసులో కూర్చొని ఉపనిషత్తు 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 స్వామి స్వామిని అంటే రాదు. మీ పిల్లలు వాళ్ళ యొక్క టీచర్లు పేరు చెప్పుకుంటే వాళ్ళు పాస్ అయిపోతారా? పుస్తకాలన్నీ తల కింద పెట్టుకుని నిద్రపోతే పాస్ అయిపోతారా? రాత్రి మ్రవళ్ళు హార్డ్ వర్క్ చేయాలి, చదవాలి, వ్రాయాలి, కష్టం అనుకోకుండా అవన్నీ చదవాలి. చదవంగా చదవంగా గోల్డ్ మెడల్ వచ్చేస్తుంది వాళ్ళకి, వద్దన్నా వస్తుంది. అదేవిధంగా మనము చేయాలి, మనము విద్యార్థులమే అనుకోవాలి. అమ్మని ముసలిదాన్ని అయిపోయినా 60 ఏళ్ల తర్వాత ఇంట్లో వాళ్ళు అంటారు, ఇంకా ఏమిటి నీకు పుస్తకాలు పెన్ను అంటారు. అన్నా సరే మనం ఏమి సిగ్గుపడవలసిన పని లేదు, అందులో చక్కగా పెన్ను పుస్తకం క్లాసుకి స్కూల్ లాగానే బ్యాగ్ ఒకటేసుకొని స్కూల్కి వచ్చినట్లే రావాలి. అలా అనుకోవాలి, మర్చిపోవాలి. అసలు నాకు ఇంత వయసు ఉంది, నేను అమ్మమ్మనని తాతయ్యనని అమ్మనని మర్చిపోవాలి, నేను స్టూడెంట్ని విద్యార్థిని అని అనుకుంటూ రావాలి. అలా వస్తేనే మనకు ఈ విషయం బోధపడుతుంది. 5 విషయాలు చెప్పారు. ఏం చెప్పారు అంటే, ఈ 4వ అధ్యాయంలో 2 ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన శాశ్వత పరిష్కారం 2 వల్ల వస్తుంది. సర్వ ద్వైతవాద నిరాశ, అన్ని ద్వైతవాదాలని నిరాశ అంటే ఖండించాలి. అద్వైతం కాకుండా ఎవరు ఏది ఎక్కడ మాట్లాడినా సరే వాడిని ఖండించగలగాలి. అది 2 అంటే పరమత ఖండనం అని అర్థం. ఆ మతమైనా పర్వాలేదు, ఈ మతమైనా పర్వాలేదు, అడ్డబొట్టు పెట్టుకున్నా పర్వాలేదు, నిలువు బొట్టు పెట్టుకున్నా పర్వాలేదు, అవన్నీ పూజలకు పెట్టుకో, పూజలకి చేసుకో. కానీ జ్ఞాన విషయంలో ఒకటే సత్యం, పరమసత్యం. అందుకని పరమత ఖండనం అంటే ఏమిటి, వాటి వలన ఆ యొక్క సిద్ధాంతాల వలన మనకు పరిష్కారం లేదు అని తెలుసుకోవాలి. 2 అద్వైత దర్శన స్థాపనం. ఈ 4వ అధ్యాయం ఏం చేశారు, అద్వైత దర్శన స్థాపనం చేశారు. అద్వైత దర్శనమే శాశ్వత పరిష్కారం. అంటే అద్వైత జ్ఞానం, అద్వైతం బ్రహ్మ నా నిజస్వరూపం అనే జ్ఞానమే శాశ్వత పరిష్కారం. పరమతాలన్నింటినీ ఖండించి ఈ తురియ ఆత్మే సత్యం అనే జ్ఞానాన్ని మనకు ప్రతిష్ఠాపన చేశారు గౌడపాదాచార్యుల వారు ఈ 4వ అధ్యాయంలో. ఆ విషయాన్ని, ఈ 2 విషయాల్ని 5 విషయాలుగా మనం చూడాలి. ఇప్పుడు మనకు ఈజీగా అర్థం కావడం కోసం 100 కారికలు ఒకటే రెండ, ఎంత ఓపిగ్గా చదువుతూ వస్తున్నారు మీరు పాపం ఎంతకాలం నుంచి. 5 విషయాలు ఏమిటి ఒక్కసారి మనం రివైజ్ చేసుకోవాలి సారాంశం. 1 నుంచి 10వ కారిక వరకు ఉపోద్ఘాతం, ఇంట్రొడక్షన్ అంటారు ఉపోద్ఘాతము. 11 నుంచి 27 వరకు పరమత నిరాశ. పరమత నిరాశ అంటే పరమతాలని సాంఖ్యం, న్యాయం, ద్వైత సిద్ధాంతాలన్నింటినీ శాక్తం, శైవం, విశిష్టాద్వైతం ఇవన్నీ ఖండన చేయాలి. బౌద్ధం, జైనం ఇవన్నీ కూడా ఖండన చేయాలి. అది 2వ విషయం. అంటే ద్వైతవాద ఖండనం లేక పరమత నిరాశ అన్నారు. 11 నుంచి 27వ శ్లోకం కారిక వరకు. 3వ విషయం ఏంటి, 28 నుంచి 54వ కారిక వరకు వేదాంత సారహ. వేదాంతంలో ఏం చెప్పబడింది, అద్వైత వేదాంతంలో ఏం చెప్పబడింది దాని సారం. వాళ్ళందరినీ ఖండించంగానే అయిపోలే, నీ ఒక చెప్పేది ఏమిటో చెప్పాలి కదా. అద్వైత వేదాంతాన్ని గురించి దాని సారం 28 నుంచి 54. నాలుగవ విషయం ఏం చెప్పారంటే 55 నుంచి 90వ కారిక వరకు ఈ యొక్క వేదాంతాన్ని గ్రహించడానికి, అద్వైత ఆత్మతురీయ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి సాధనాలు చెప్పారు. ఆధ్యాత్మిక ఉన్నతికి సాధనములు అన్నారు. ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఈ ఆత్మజ్ఞానం వస్తుంది, తనను తాను తయారు చేసుకోవాలి. 5వ విషయం 91 నుంచి 100వ కారిక వరకు ఉపసంహారం, కన్క్లూషన్ పూర్తి చేశారు. ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని మనం చూస్తాం. 1 నుంచి 10 వరకు ఉపోద్ఘాతం అని చెప్పాను కదా, నమస్కారంతో మొదలు పెడతారు. మొదట ఈశ్వర నమస్కారం, ఆది గురువుకి నమస్కారము అని అర్థం. నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరించ, ఈ యొక్క బోధన ఈ గురువు చెప్తే వస్తున్నది కాదు. ఇది ఈ గురువు మరొక వారి గురువు దగ్గర చదువుకున్నారు, ఆ గురువు వారి గురువు దగ్గర చదువుకున్నారు. అసలు నారాయణుడు సాక్షాత్ భగవంతుడి నుంచే వచ్చింది ఇది. వైష్ణవులకైతే నారాయణం పద్మభువం అంటాం, శైవులకైతే సదాశివ సమారంభం అంటాం. మళ్ళీ ఇదేమిటండి, నారాయణుడి నుంచి వచ్చిందంటారా, ఇప్పుడు శివుడి నుంచి వచ్చిందంటారా, సదాశివుడి నుంచి అంటారా అంట. నాయన దేవుడు ఒక్కడే, నువ్వు ఆ యొక్క రూపంలో నువ్వు పూజిస్తున్నావు గనక నీకు నారాయణుడు అని చెప్పాను, ఆ రూపంలో ఆ భక్తుడు పూజిస్తున్నాడు గనక శివుడు అని చెప్పాను. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, భేదం లేదు కదా, ఆ విషయం తెలుసుకో అన్నారు. రిలిజియన్ వరకే, ఆచారం వరకే నామరూపాలు, కానీ వాళ్ళిద్దరూ ఒకటే సత్యం. పరమాత్ముడు భగవంతుడు ఒక్కడే, రెండు రూపాలుగా వాళ్ళు కనపడ్డారు. అందుకని ఇంక అక్కడ మళ్ళీ కన్ఫ్యూషన్ కావాకు. ఓకే, నారాయణం పద్మభువం లేక సదాశివ సమారంభం, నిలువు బొట్టయితేనేమో ఆ నారాయణం పద్మభువం, అడ్డ విభూతి అయితేనేమో సదాశివ సమారంభం, ఈ రెండు కాకుండా ఇంకేదన్నా అయితే నీ ఇష్టం, ఏమన్నా పెట్టుకోన్నా. ఓకే, తర్వాత నమస్కారం, అద్వైత దర్శనానికి నమస్కారం. అద్వైత దర్శనానికి నమస్కారం ఏం చెప్పారు, అస్పర్శ యోగం గురించి చెప్పారు. ఈ యొక్క 4వ అధ్యాయంలో అస్పర్శ యోగో వై నామ అని చెప్పారు. అద్వైత దర్శనం అనేది అస్పర్శ యోగము అన్నారు. అస్పర్శము అంటే అసంగ ఆత్మ, స్పర్శించనిది, దేనితో స్పర్శ లేనటువంటిది అసంగ ఆత్మనే అస్పర్శ అంటారు. యోగము అంటే జ్ఞానము, అస్పర్శ యోగము అంటే అసంగ ఆత్మ జ్ఞానము అని అర్థం. ఉపోద్ఘాతంలో ఇవన్నీ చెప్పారు. ప్రార్థనతో మొదలైంది, ప్రార్థన కూడా ఈశ్వరుడు ప్రార్థన, తర్వాత శాస్త్రానికి, అద్వైత విద్యకి నమస్కారం, నమస్కారం మహిమకి, ఈ అద్వైత విద్య మహిమకి కూడా నమస్కారం చేశారు ఆయన. ఈ ఆత్మ విద్య గొప్పతనం చెప్తారు ఆ ఉపోద్ఘాతంలో. మహిమ గొప్పతనం మహిమని ఎలా చెప్పారంటే, ఉపోద్ఘాతంలో 1 నుంచి 10 కారికల్లో ఈ అద్వైత జ్ఞానం, దీన్ని అవివాద దర్శనం అంటాం. అవివాద అంటే మనం ఎవరితో వాదం చెయ్యం. పరస్పరం విరుద్ధంతే తైరయం న విరుద్ధ్యతే, వాళ్ళు వాళ్ళు విరుద్ధంగా మాట్లాడుకుంటారు ఒకళ్ళకొకళ్ళు, మనం ఎవరికి విరుద్ధం కాదు. అవివాద దర్శనం, మనం వివాదం చెయ్యం, పోట్లాటకు వెళ్ళం, అది సంగతి. ఎవరితోనూ మనం పోట్లాట పెట్టుకోం, వివాదం చెయ్యం, ఆర్గ్యుమెంట్ చెయ్యం. వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి అంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు, అందరూ ఈ సృష్టి గురించి మాట్లాడుతున్నారు, ఈ సృష్టి గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచం ఎలా వచ్చింది, ముందు ప్రపంచం కనపడుతోంది కదండి, ప్రతి వాళ్ళకి ఇదే సబ్జెక్ట్ టాపిక్ అన్నమాట. ప్రపంచం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, వచ్చింది ఏదో వచ్చింది. మొదటి ప్రశ్నే ప్రపంచం ఎలా వచ్చింది, ఎలా వచ్చింది ఇదంతా, ఈ ప్రశ్న అందరికీ ఉన్నది. అన్ని మతాల వాళ్ళకి, అన్ని సిద్ధాంతాల వాళ్ళకి ఇదే ప్రశ్న, ప్రపంచం ఎలా వచ్చింది. 2వ ప్రశ్న, ప్రపంచం ఎందుకు వచ్చింది, ఈ సృష్టి ఈ ప్రపంచం అంతా ఎందుకు వచ్చింది? వస్తే వచ్చింది కానీ దేవుడు సృష్టి చేశాడు. ఈ దేవుడు సర్వజ్ఞుడు కదా, దయామయుడు కదా, ఇటువంటి దేవుడు ఇట్లాంటి ఇవన్నీ ఎందుకు సృష్టించాడు? సునామీలు, భూకంపాలు, రోగాలు, ఇట్లాంటివన్నీ కష్టాలు ఎందుకు సృష్టించాడు? చెడ్డవాడని ఎందుకు సృష్టించాడు? చేసేవాడు చక్కగా చేయొచ్చు కదా, అది ప్రశ్న అందరికీ. మరణాన్ని ఎందుకు సృష్టించాలి? ఎందుకు మరణించాలి అందరూ? వ్యాధులు ఎందుకు? ముసలితనం ఎందుకండి? అది లేకుండా ఉండొచ్చు కదా. ఎందుకు సృష్టి జరిగింది? ఎలా జరిగింది? జరిగితే ఇలా ఎందుకు జరిగింది? చక్కగా చేయొచ్చు కదా, ఆయనకేం పని లేదా? ఇంకా ఆయన ఎందుకండి దేవుడు, ఆయనేం గొప్పవాడు అనే ప్రశ్న వస్తుంది మనకు. కనుక ఇట్లాంటి ప్రశ్నలన్నీ మనసులో వస్తూ ఉంటాయి. ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, ఎప్పుడు చేశాడు, ఇవన్నీ కారణాలు. చేస్తే సరిగ్గా చేయొచ్చు కదా, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఈ సృష్టి చేయడం ఎందుకు? ఈ సృష్టి నుంచి బంధం అని చెప్పడం ఎందుకు? బంధంలో నుంచి బయటపడు అనడం ఎందుకు? మోక్షాన్ని పొందు అనడం ఎందుకు? సాధనలు చేయడు అనడం ఎందుకు? ఇవన్నీ ఏమిటండి అంటే, ఒక సిద్ధాంతం వాళ్ళు సృష్టి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు చేశాడు, ఎందుకు చేశాడు అవన్నీ చెప్తాడు. ఇంకొక సిద్ధాంతం ఆయన వచ్చి దీన్ని ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఆయన సిద్ధాంతం ఆయన చెప్తాడు. ఇంకొక ఆయన వచ్చి ఆయన సిద్ధాంతం ఆయన చెప్తాడు. ఇప్పుడు మనల్ని చూస్తారు వాళ్ళు, మీరేం చెప్తారండి అంటాడు. మేమేం చెప్పం, మేమేమీ చెప్పం. చెప్పామనుకోండి, ఏదైనా మాట్లాడితే వీళ్ళ వైపు మాట్లాడితే వాళ్ళకు కోపం, వాళ్ళ వైపు మాట్లాడితే వీళ్ళకు కోపం. అందుకని ఏది మాట్లాడాలన్నా కష్టమే కనుక మెదలకుండా ఉంటాం మనం, మనం ఏం మాట్లాడడం. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏమండి మీరు మెదలకుండా ఉంటారేమిటి, ఎట్లా ఉంటారు, మీరు కూడా ఏదో చెప్పాలి కదా, సృష్టి గురించి చెప్పాలి కదా, దేవుడి గురించి చెప్పాలి కదా, ఈ సృష్టి ఇలా జరిగింది, ఎందుకు జరిగిందని చెప్పాలి కదా అంటే, మేము చెప్తాము సృష్టి జరగలేదు అని చెప్తాం. సృష్టి లేనే లేదు, జరగనే లేదని చెప్తాం. ఒకవేళ చెప్పినా కూడా సృష్టి జరిగిందని శాస్త్రం ప్రకారం మేము చెప్తే ఎందుకు చెప్తాం అనే విషయాన్ని మేము చక్కగా వివరిస్తాం. అంతేకాని మాకు నా నిరోధ నా ఉత్పత్తి, ప్రళయము లేదు, సృష్టి లేదు నిజంగా అసలు. నా నిరోధో నచోత్పత్తి నా బద్ధో నచ సాధక నవై ముక్త ముముక్షు ఇత్యేషా మనీషా మమ అన్న. ఇందులోనే వస్తుంది ఆ శ్లోకం. మనీషా మమ అనేది వేరే. నా నిరోధో నరచోత్పత్తి నా బద్ధో నచ సాధక అనేటువంటి సృష్టి అనేది లేదని చెప్పింది శాస్త్రం అని చెప్పి గౌడపాదాచార్యుల వారు వివరణ ఇస్తారన్నమాట. ఇచ్చేటప్పుడు అద్వైతయం ఏ సిద్ధాంతాన్ని ప్రోత్సహించదు, ఎవరు ఏ చెప్పే సిద్ధాంతాన్నైనా ప్రోత్సహించడానికి వీలు లేదు. అసలు ఉంటే కదా సృష్టి ప్రోత్సహించడానికి. కనుక లేనప్పుడు, ఈ సృష్టి లేనప్పుడు వాళ్ళు ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అని ఎందుకండి చెప్పడం? మనం ఏ సిద్ధాంతాన్ని చెప్పం మనం. కనుక మనం కూడా ఈ యొక్క అద్వైత వాదం, దీన్ని అభివాద దర్శనం అన్నాం. అందుకని అభివాదం అంటే మనం ఎవరితోనూ వాదము చెయ్యము. తర్వాత రెండవ విషయం ఏం చెప్పాము అనేది చెప్తాం. 11 నుంచి 27వ కారిక వరకు ఇదంతా ఉపోద్ఘాతం అండి. ఇంతవరకు ఉపోద్ఘాతం 1 నుంచి 10 వరకు. రెండవ విషయం 11 నుంచి 27 పరమత ఖండనం, అంటే ఇతర మతాలు ద్వైత మత నిరాశ అన్నాం. ఇందులో 3 మతాలు ముఖ్యంగా తీసుకున్నారు గౌడపాదాచార్యుల వారు. ఏమిటి అంటే అవి, ఈ మీరు సృష్టి మాట్లాడుతున్నారే, ఈ సృష్టి ఉన్నది, ఈ సృష్టి జరిగింది, దీనికి సో అండ్ సో కారణం అని చెప్తున్నారు కదా, అసలు ఈ వాదాలు శృతి యుక్తి అనుభవాలకి నిలబడవు. ఇప్పుడు ఆయన నిరాశ చేయబోతున్నారు. ఈ యొక్క మతాలన్నీ కూడా ఈ సృష్టి జరిగిందంటున్నారు, ఈ సృష్టికి ఫలానాది కారణం, ఇది కారణం చెప్తున్నారు కదా మీరు, మీరు ఈ చెప్పేది శృతి ద్వారా చూసినా నిలబడదు, దోషం ఉంది అందులో. అనుభవ ద్వారా చూసినా కూడా అందులో దోషం ఉన్నది. యుక్తి ద్వారా అంటే లాజిక్గా చూసినా కూడా మీ సృష్టివాదంలో దోషం ఉన్నది. కనుక శృతి యుక్తి అనుభవం ఏ దృష్టితో చూసినా కూడా నీ యొక్క సిద్ధాంతంలో, సృష్టి సిద్ధాంతంలో దోషం ఉండనే ఉన్నది అన్నాడు. ఇప్పుడు సాంఖ్య దర్శనం ఏం చెప్పింది, దాంట్లో దోషం ఏంటి చూస్తాం. సాంఖ్యులు రెండు మూడు దర్శనాలు తీసుకున్నారు మెయిన్గా, సాంఖ్య దర్శనం, ద్వైత దర్శనం, బౌద్ధ దర్శనం. ఈ మూడు దర్శనాల్లో ఏం చెప్పబడిందంటే, సాంఖ్యుడు ఏం చెప్తాడంటే అనాది ప్రకృతి సృష్టికి కారణం అన్నాడు. అనాది ప్రకృతే సృష్టికి కారణం. ఇప్పుడు దీన్ని మనం ఖండించాలి. సృష్టికి ప్రకృతే కారణమైతే అది అనాది ప్రకృతి కారణం అంటున్నావే, శృతి విరోధం అన్నారు. శృతి విరోధం, ఎందుకంటే శృతి ఏం చెప్తుందంటే బ్రహ్మయే సృష్టికి కారణం అన్నది. యతో వా ఇమాని భూతాని జాయంతే, తైత్రయోపనిషత్తులో ఈ సృష్టి అంతా కూడా ఆత్మస్వరూపమైన బ్రహ్మ నుంచే వచ్చింది అంటున్నది. నువ్వేం చెప్తున్నావు సాంఖ్యుడివి, ప్రకృతి అనాది ప్రకృతి నుంచి వచ్చింది అంటున్నావు. అప్పుడు నువ్వు చెప్పేది శృతి విరుద్ధమా కాదా? తైత్రీయోపనిషత్తు ఏం చెప్పింది? బ్రహ్మ నుంచి వచ్చిందని చెప్పింది. తురి ఆత్మ నుంచి సృష్టి వచ్చిందని చెప్పింది కదా. ఇందాక సృష్టి లేదన్నారు కదండి, మళ్ళీ ఇప్పుడు ఉందంటారేనని. ఉన్నట్లుగా శృతి కాసేపు ఒప్పుకుంటుంది అట్లా, అధ్యారోపం కదా. తర్వాత అపవాదం చేస్తాం, ముందు చెప్తాం ఊరికే. కనుక ఈ ఇందులో శృతి విరుద్ధం మొదటిది, అనుభవ విరుద్ధం కూడా. అనుభవ విరుద్ధం ఎలా అంటే, ఇప్పుడు మనం చెట్టుకు కారణం విత్తనం అంటున్నాం కదా. ఇప్పుడు విత్తనానికి కారణం చెట్టు. ఇప్పుడు చెట్టు ముందా విత్తనం ముందా? చూసారా, నువ్వు ప్రకృతి కారణం అంటున్నావు కదా ఈ సృష్టికి. ఇప్పుడు అనుభవంలో మనం అనాది ప్రకృతి అన్నావు నువ్వు, మొదలు లేనటువంటి ప్రకృతి. అనాది అంటే ఆది లేనటువంటి ప్రకృతి కారణం అన్నావు జగత్తుకి, సాంఖ్యుడు అన్నాడు. అలా అంటే నువ్వు ఇప్పుడు ఈ యొక్క విత్తనం చెట్టు, విత్తనం అనాదియా? అంటే దానికి ఆది లేదు అసలు, అంటే ఉన్నది, చెట్టు నుంచి వచ్చింది, అది పుట్టింది. కాదు కాదు, చెట్టు ఆది అన్నాడు. చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? విత్తనం నుంచి వచ్చింది. కనుక ఆది లేదు అనకలవా, దానికి మొదలు ఉన్నది కదా, మొదలు అనేది ఉన్నది కదా. కనుక మన అనుభవంలో అనాది ప్రకృతి నుంచి సృష్టి రావడం అనేది లేదు. అనాది కారణమైనది అనాది కావడానికి వీల్లేదు. విత్తనం కారణం అన్నావు కదా, అది అనాది కాదు, ఆది లేనటువంటిది కాదు, అది ఆది ఉన్నది. దానికి ఒక చెట్టు నుంచి వచ్చింది, అది ఆది ఉన్నది. అదేవిధంగా ప్రకృతి అనాది కావడానికి వీల్లేదు, అది కనుక కారణమైతే. కనుక అనుభవ విరుద్ధం. ఇప్పుడు మనం ఉన్నాం, మనం అనాదే, మనకు ఆది లేదు, ఉన్నది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా. మనకు కారణం తల్లిదండ్రులు, వాళ్ళు అనాదియా? వాళ్ళకి ఆది ఉన్నది, అవునా? ఆది ఉన్నదానికి అంతం ఉంటుంది, ఆది ఉన్నదానికి అంతం ఉంటుంది. కనుక ఈ దోషం ఉంది, అనాది కారణం అని మనం ఎక్కడా చూడడం లేదు. కారణమైనటువంటిది అనాది అనేటువంటిది మనం ఎక్కడా చూడడం లేదు. కనుక ప్రకృతి అనాది కారణం అంటే అనుభవ విరుద్ధం అన్నారు. యుక్తిపరంగా కూడా ఇది విరుద్ధమే అన్నారు. ఏమిటి యుక్తిపరంగా అంటే, కారణం అనేది మారుతుంది, అది కార్యంగా ప్రపంచంగా మారాలి అంటే కారణం మారాలి. పాలు మారితేనే పెరుగు అవుతుంది, మారకుండా పెరుగు కాలేదు. కనుక కారణం కార్యంగా మారుతుంది. ప్రకృతే గనక కారణం అంటే అది మారుతుంది. యత్ యత్ కారణం తత్ తత్ వికారం అన్నారు. ఏదైతే కారణం అంటున్నావో అది వికారం, అది మారుతుంది. ఎందుకని? అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతే. జాయతే పుట్టింది అన్నామనుకో, అది మారుతుంది. ప్రకృతి మారుతుంది, అప్పుడు అనాది ఎట్లవుతుంది? మారేది, మారింది అంటే వికారాన్ని పొందుతుంది, వికారాన్ని పొందింది అంటే అది నశిస్తుంది. వికారం ఆద్యంతములు కలిగినటువంటిది, దానికి మొదలు చివర ఉంటుంది. ఏదైతే వికారాన్ని చెందుతుందో దానికి మొదలు చివర ఉంటుంది. కనుక ప్రకృతి కనుక కారణమైతే అది మారుతుంది, అది మారితే దానికి అంతం ఉంటుంది. అంతం ఉన్నదాన్ని నువ్వు అనాది అనలేవు కదా. కనుక ఆది అంతములు ఉన్నటువంటిది అనాది ఎట్లవుతుంది? కారణం అంటే అనాది అని చెప్పడానికి లేదు, అనాది అన్నావంటే కారణం కావడానికి వీల్లేదు. కనుక నీ సిద్ధాంతం యుక్తిపరంగా కూడా నశించిపోయింది. ఓ, దోషం ఉంది అందులో అన్నాడు. శృతి యుక్తి అనుభవపూర్వకంగా సాంఖ్యాన్ని ఖండన చేశాం. తర్వాత ద్వైత దర్శనాన్ని కూడా ఖండన చేస్తున్నారు. ఈ ద్వైతులు ఏమంటారు, పూర్వమీమాంసకులు ద్వైతులు వీళ్ళేమంటారంటే కర్మ వలనే ఈ సృష్టి వచ్చింది అంటారు. కర్మ వలననే ఈ సృష్టి జరిగింది, పుణ్యపాప కర్మలు చేయడం వల్ల ఈ సృష్టి అంతా వచ్చింది, జీవరాశులన్నీ పుట్టినాయి, జీవులందరూ పుట్టారు అన్నాడు. ఇప్పుడు మనం అడుగుతాం వాడని కూడా, కర్మ ముందొచ్చిందా జీవుడు ముందొచ్చాడా, లేదు జీవులే ముందొచ్చారండి అన్నారు. ఎలా వచ్చారు కర్మ లేకుండా? లేదు లేదు కర్మే ముందొచ్చింది అన్నాడు. అప్పుడు కర్మ ఎట్లా వచ్చింది జీవుడు లేకుండా? కనుక దోషం వస్తుంది. లేదండి ఇద్దరు కలిసి ఒకేసారి వచ్చారంట. అప్పుడు పరస్పర ఆశ్రయ దోషం వస్తుంది, పరస్పర ఆశ్రయ దోషం వస్తుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి, కర్మ మీద జీవుడు, జీవుడు మీద కర్మ ఆధారపడి ఇద్దరు ఒకేసారి వచ్చారంటే అది పరస్పర ఆశ్రయ దోష. నేను అప్పిస్తే నువ్వు తీసుకోవాలి, నువ్వు అప్పిస్తే నేను తీసుకోవాలి, ఇద్దరు నీకు నేను అప్పిస్తాను నువ్వు నాకు అప్పి, అది జరుగుతుందా? దోషం కదా అది. కనుక అది జరగడానికి లేదు. రెండవది ఏంటి, రెండో విషయం అంటే, లేదు లేదు ఇది ప్రవాహంగా వస్తున్నది ఒక గొలుసులాగా. గొలుసు అంటే దానికి చైన్ లాగా వస్తుంది అన్నారు. అప్పుడు చైన్ అంటే దానికి మొదలు ఎక్కడ? చైన్ అన్నాం అనుకో, ఒక ప్రవాహంలాగా గొలుసులాగా అది సైకిల్గా వస్తుందంటే దానికి మొదలే లేదే అప్పుడు. ఇంకా సృష్టి జరిగిందని ఎట్లా చెప్తావు? మొదలే లేదు దానికి. కనుక అది కూడా పొసగదు అన్నాం. గొలుసుకు మొదలు లేదు కదా, మొదలు ఎక్కడండి గొలుసుకి? మీ మెళ్ళ వేసుకున్న గొలుసుకి మొదలు ఎక్కడ? అందుకే అది గొలుసు. అంతా అదే విధంగా ఇక్కడ కూడా ప్రకృతే కారణం అని చెప్పి అనడానికి, నువ్వు కర్మే కారణం అనడానికి వీల్లేదు. ఇప్పుడు అంతం లేదనుకోండి, ఒకవేళ ఈ సృష్టి కర్మ వలన వచ్చింది, ఈ కర్మ వలన జీవులందరూ పుట్టారు అని అన్నామనుకో, నిజంగానే పుట్టారనుకోండి, వాళ్ళకి అంతం లేదు కదా. అంతం లేకపోతే ఏమవుతుందంటే అనిర్మోక్ష ప్రసంగం, ఇంకా మోక్షం పొందడానికి వీల్లేదు. పుట్టావా నువ్వు ఎప్పుడు జీవుడు జన్మ తీసుకుంటూనే ఉండాలి ఇంకా, ఎందుకంటే కర్మ ఉంది కదా నీకు, జన్మ ఉంటుంది, జన్మ వచ్చింది కాబట్టి కర్మ ఉంటుంది. ఎంతకాలం అండి అన్నాడు. ఎంతకాలం ఏమిటి? వచ్చినంత కాలం. ఇంకా మోక్షం పొందే ప్రశ్నే లేదు, ఎందుకంటే కర్మాజన్మ 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 సృష్టి జరుగుతూనే ఉంటుంది కదా. జరుగుతూ ఉన్నంతసేపు ఇంకా మాండుక్య ఉపనిషత్తు క్లాసుకి పోయి ఏం ప్రయోజనం? ఒకడికి పోయినా కూడా నీ కర్మ వెంట ఆడుతూనే ఉంటుంది కదా, మళ్ళీ నువ్వు పుడతావు కదా. ఊరికే ఆవిడ చెప్తారు ఏదో జన్మ లేదు జన్మ లేదు కర్మలన్నీ నశిస్తే అంటారు. కర్మలు నశించవు, ఏమి నశించవు, కర్మలు ఎప్పుడూ ఉంటాయి, మళ్ళీ పుడతావు. అందుకని అక్కడికి పోవాక రేపు వచ్చే క్లాస్ నుంచి ఈ ఉపనిషత్తు ఏదో చదివితే చదివావు కానీ నెక్స్ట్ ఉపనిషత్తుకి వెళ్ళవాక. ద్వైతులండి వాళ్ళు అలా చెప్తారు. మనమేం చెప్తాం, కర్మలన్నీ నశించిపోతాయి మోక్షాన్ని పొందుతా ఉంటాడు, ఎవడరా చెప్పింది అంటారు వాళ్ళు ద్వైతులు. మోక్షం అంటే ఎప్పుడు మోక్షం అనేది మోక్షమే లేదు. నువ్వు కర్మలన్నీ కరిగిపోయిన తర్వాత, జన్మలన్నీ తీసుకున్న తర్వాత, కర్మలన్నీ కరిగిపోయిన తర్వాత నువ్వు అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తావు అని. అందుకని ఏం చేయాలి? అందుకని క్లాసుకి పోయి ప్రయోజనం లేదు, ఊరికే ఇక్కడ ఉండి మంచి కర్మలు చేస్తూ ఉండు. వాళ్ళు చెప్పే సిద్ధాంతం అని, మంచి కర్మలు చేస్తూ ఉండు, చెడు కర్మలు తగ్గిపోయి 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 మంచి కర్మల వల్ల నువ్వు కైలాసానికో వైకుంఠ పద పరమ పద వాసులకో వెళతావు అన్నారు. మనం ఒప్పుకోమని చూసారా, నువ్వు అప్పుడేవో పొందుతావు మోక్షం. ఎప్పుడు? తర్వాత. ఎప్పుడో తర్వాత ఎప్పుడో ఇస్తాను డబ్బులు అంటే తీసుకుని ఇష్టపడతారా? ఇప్పుడు ఇస్తానంటే ఇష్టపడతారా? ఇప్పుడే కావాలండి అంటామనేది అది. అలాగే ఇప్పుడు బౌద్ధ దర్శనాన్ని నిరాకరించారు. బౌద్ధుడు ఏం చెప్పాడంటే జగత్తు మిథ్య అన్నాడు అని, చైతన్యమే సత్యం అన్నాడు. అంతా మన క్లోజ్ అన్నమాట, మనం కూడా అదే చెప్తాం కదా, ఈ ప్రపంచం అంతా మిథ్య, ఇది సత్యం కాదు, ఆత్మ చైతన్యమే సత్యం అన్నాం. బౌద్ధుడు కూడా అదే చెప్తాడు, బుద్ధ మతం వాళ్ళు కూడా ఇదే చెప్తారు, క్షణిక విజ్ఞానవాదం. కానీ ఒక తప్పు చేస్తాడు, ఒక తప్పటడుగు వేశాడు బౌద్ధుడు. ఏమని? క్షణిక విజ్ఞానవాదం, ఈ చైతన్యం ఉంది చూసారా, ఇది క్షణికం. మనమేమంటాం? నిత్యం అంటాం. చైతన్యం తురీ ఆత్మ నిత్యం శాశ్వతం. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ఇది క్షణికం. క్షణికం అంటే ఏమిటి? ఇప్పుడు పుడుతుంది, కాసేపు మళ్ళీ పోతుంది, మళ్ళీ పోతుంది అండ్ మళ్ళీ పోతుంది. అలా పోతూ ఉంటే ఎవరండి తెలుసుకునేది? మొదటి చైతన్యాన్ని తెలుసుకునేవాడెవడు? అసలు ఇది పుడుతూ ఉన్నది, క్షణికం క్షణం తర్వాత పోతుందని తెలుసుకునేవాడే ఉండాలి కదా. నువ్వు చచ్చిపోయితే చైతన్యం చనిపోయిందిట. మొదటి క్షణంలో ఉన్న చైతన్యం చచ్చిపోయి రెండవ చైతన్యం వచ్చిందట. రెండవ చైతన్యం వచ్చిందా నీకెట్లా తెలుసు? రెండవ చైతన్యం పుట్టింది అని నువ్వు చెప్పాలి అంటే నువ్వు ఉండి ఉంటేనే కదా. చైతన్యం సత్యం, చైతన్యమే ఉన్నది, కానీ పాపం అది పుట్టి రెండో క్షణంలో చనిపోయింది. రెండో క్షణంలో చనిపోయిందని నీకెట్లా తెలుసు? నువ్వే కదా చైతన్యానివి, చైతన్యమే సత్యం, నువ్వే చైతన్యాన్ని. నువ్వు చనిపోయినావు కదా మొదటి క్షణంలోనే, నీకు రెండో క్షణం గురించి ఎట్లా తెలుసురా అని మనం అడుగుతాం. కొంచెం చూడండి, ఆలోచించకుండా చైతన్యం, విజ్ఞానం అంటే చైతన్యం, క్షణికం అంటే మొమెంటరీ, ఒక్క క్షణమే ఉంటుంది. ఒక్క క్షణం ఉండే చైతన్యం రెండో క్షణం ఉండదు. రెండో క్షణం ఉండనప్పుడు రెండో క్షణం ఉన్న చైతన్యం మూడో క్షణం ఉండదు. అంటే రెండవ క్షణం మూడో క్షణం తెలుసుకోవాలంటే మొదటి క్షణంలో ఉన్న చైతన్యం ఉంటే కదా తెలుస్తుంది. ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద ఉంటే కదండి మనకు తెలుస్తుంది, ఆ రైలు 8 గంటల రైలు వచ్చింది, 9 గంటల రైలు వచ్చి వెళ్ళింది తెలుస్తుంది. ప్లాట్ఫామ్ మీద ఉన్నవాడికి తెలుస్తుందా? ప్లాట్ఫామ్ మీద కాకుండా ఫస్ట్ ట్రైన్లో 8 గంటలు ఉన్నవాడికి 9 గంటల ట్రైన్ తెలుస్తుందా? 9 గంటల ట్రైన్లో ఉన్నవాడికి 10 గంటల ట్రైన్ తెలుస్తుందా? తెలియదు కదా. కనుక మూడు ట్రైన్లు తెలియాలి అంటే వాడు ట్రైన్లో ఉండకూడదు. అర్థమైందా? అందుకని క్షణికంగా ఉండకూడదు చైతన్యం. క్షణం క్షణంగా ఉంటే ఎవడికి తెలుస్తుంది? తెలుసుకునేవాడు ఎవడు? వాడు క్షణమే కదా, అప్పుడు వాడు పోతాడు. కనుక క్షణిక విజ్ఞానవాదం తప్పు అన్నాం. నిత్య చైతన్యం కావాలి, కానీ మనకు క్షణిక చైతన్యం కాదు అన్నాం. కనుక నేను నిత్య విజ్ఞానం, క్షణిక విజ్ఞానాన్ని కాదు నిత్య విజ్ఞానాన్ని. కనుక ఇప్పుడు మతక అండం అయిపోయింది. తర్వాత మూడవ విషయం ఏమిటంటే 28 నుంచి 54వ తారీఖు వరకు వేదాంత సారం చెప్పారు. వేదాంత సారం ఏం చెప్పారంటే జగన్మిథ్య బ్రహ్మ సత్యం అని చెప్పారు. ఈ జగత్తులో స్థూల ప్రపంచం విశ్వము, జాగ్రత్ ప్రపంచం అన్నాం. సూక్ష్మ ప్రపంచం తైజస, స్వప్న ప్రపంచం అన్నాం. స్వప్న ప్రపంచాన్ని తైజసమని, తైజసాన్ని సూక్ష్మ ప్రపంచం అన్నాం. కారణ ప్రపంచాన్ని ప్రాజ్ఞుడని, సుషుప్తి అన్నాం. ఇప్పుడు ఇన్ని అన్న తర్వాత ఈ మూడింటిని తెలుసుకునేవాడే తురియ ఆత్మ అన్నాం. స్థూల, సూక్ష్మ, కారణ ప్రపంచ శరీర విలక్షణ తురియ ఆత్మ, సాక్షి చైతన్యం, తెలుసుకునేవాడు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నానని మీకు తెలుసా? కళ వచ్చినప్పుడు కళ వచ్చిందని తెలుసా? నిద్రపోయిన తర్వాత బాగా నిద్రపోయినాను రాత్రి అని తెలుసా? ఈ మూడు తెలుసుకున్నవాళ్ళు ఒకడా, ఇద్దరా, ముగ్గురా? ఒకడే. అంటే ఈ మూడు అవస్థల కంటే వేరైన వాడు తెలుసుకుంటాడా? 8 గంటల ట్రైన్, 9 గంటల ట్రైన్, 10 గంటల ట్రైన్ లాగా అందులో ఆ అవస్థలో ఉన్నవాడు తెలుసుకుంటాడు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నవాడికి స్వప్నం తెలియదు, స్వప్నంలో ఉన్నవాడికి నిద్ర ఉండదు, నిద్రలో ఉన్నవాడికి జాగ్రత్త తెలియదు. కానీ మూడు అవస్థలు తెలుసుకున్నవాడు ఆ మూడిటికంటే వేరైన వాడై ఉండాలి, విలక్షణుడై ఉండాలి. అందుకని నేనే తురియ ఆత్మని, జాగ్రత్త అవస్థని తెలుసుకుంటున్నాను, జాగ్రత్త ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాను, కలలో స్వప్న ప్రపంచాన్ని తెలుసుకున్నాను, నిద్రలో ఏమీ తెలియదు, ఇంద్రియాలు మనస్సు వీటన్నిటికీ సాక్షిగా నేను తెలుసుకున్నాను. కనుక తురియ ఆత్మని నేను, మూడు ప్రపంచాలు, మూడు శరీరాలు అవికి వేరైనటువంటి వాడిని నేను. ఇది వేదాంత సారం. అర్థమైందా? జాగ్రత్త పురుషుడు కాదు విశ్వ తేజస ప్రాజ్ఞుడు, అది శరీరానికి సంబంధించింది. జాగ్రత్త ప్రపంచ, జాగ్రత్త ప్రపంచానికి సంబంధించింది. స్వప్న ప్రపంచం సంబంధించినది సుషుప్తి ప్రపంచ, కారణ ప్రపంచం. కారణ ప్రపంచం ఈ మూడింటిని తెలుసుకునేవాడు ఆ మూడింటికంటే వేరు. ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు కదా పుష్పాన్ని, నేను తెలుసుకునే దానికంటే వేరైన వాడినే తెలుసుకునేదాన్నే. ఇప్పుడు కుక్కను పట్టుకొని వెళుతున్నాడు, ఆ కుక్కతో పాటు వెళుతున్నాడు, ఆ కుక్క వేరు, ఆయన వేరు. ఆయన కుక్క, నేను ఒకటి కాదు కదా, అది వేరు కదా. అలా ఏదైతే నేను తెలుసుకుంటానో దానికంటే నేను వేరు. ఏమన్నా ఇప్పుడు నేను జాగ్రత్త అవస్థ తెలుసుకుంటున్నాను, స్వప్నం తెలుసుకుంటున్నాను, నిద్రని బాగా అనుభవించానని తెలుసుకున్నాను, కనుక నేను వేరై ఉండాలి. ఇప్పుడు ఆ అవస్థలు, ఆ ప్రపంచం దేనికి సంబంధించింది అంటే ఈ యొక్క శరీరానికి సంబంధించింది, ఆ వస్తు జాలానికి సంబంధించిందే కానీ నాకు సంబంధించింది కాదు. ఇది వేదాంత సారం. కానీ మనం ఏం చేస్తాం? మర్చిపోతాం. మర్చిపోయి గొలుసు మీద ఉంటుంది కానీ ఆ గొలుసు డిజైన్ మీద, బంగారం అనే సంగతి గుర్తుందా మనకు? దొంగవాడు కాజేసినప్పుడే దాని విలువ తెలుస్తుంది మనకు. అంతవరకు ఆ గొలుసు డిజైన్ మీదనే, ఆ న్యూ వెరైటీ మీదనే ఉంటుంది కానీ అది పోయినప్పుడే అయ్యో ఎంత విలువండి అది అంటాం. అలాగే ఈ శరీరం వయసులో ఉన్నంతసేపు, కాళ్ళు చేతులు ఆడుతున్నంతసేపు దీని విలువ తెలుసుకో. ఊపిరి పోయేటప్పుడు అయ్యో ఎక్కడికి పోతాను, ఏ పాప లోకాలకు పోతానో, నరకానికి పోతానో, స్వర్గానికి పోతానో, ఏమైపోతానో, ఎందుకు అప్పుడు బాధపడటం? అప్పుడు బాధపడాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడే కనుక వింటే బాధ ఉండదు కదా. కనుక ఈ వేదాంత సారాన్ని తెలుసుకో. ఇక్కడ అలాగ దృష్టాంతాన్ని చెప్పారు ఆయన. ఏం చెప్పారు? ఎట్లాగైతే అగరబత్తి మూడు లక్షణాలు చెప్పారు, అది కారణం. అలా తిప్పుతూ ఉంటే దాని నుంచి సర్కిల్స్ వస్తూ ఉంటాయి, రకరకాల డిజైన్లు వస్తాయి. అగరబత్తిని తిప్పామనుకోండి, దీపావళి అప్పుడు కాకర పువ్వత్తును కూడా తిప్పితే వస్తాయి కదా, అది కారణం. దాని నుంచి వచ్చేవన్నీ కూడా ఆ యొక్క నిప్పు రవ్వల్లాంటివి, కార్యం. పాయింట్ నెంబర్ వన్. అలాతం, అలాతం అంటే అది మనం కాగడ అంటారు చూసారుగా, అగరబత్తిని తీసుకోవచ్చు, లేకపోతే నిప్పుతో ఉన్నటువంటి చెక్క, ముందు ఏమో నిప్పు ఉంటుంది, పెద్ద కర్రలాగా ఉంటుంది, అలాంటిది ఏదైనా సరే తీసుకుంటే ఇది కారణం. అవన్నీ కార్యాలు. కారణం ఏకం, కార్యాలు అనేకం. నిప్పు రవ్వలు అనేకం, కారణం ఏకం. ఇది కారణం, అవన్నీ కార్యాలు. అలాతం అంటే అగరబత్తి, అగరబత్తి లాంటిది కారణం, అవన్నీ కార్యాలు. అనేకం వచ్చినాయి, ఇది ఒకటైతే అవి అనేకం. అగరబత్తి ఇది సత్యం, ఆ నిప్పు ఆ వేడి సత్యం. దాని నుంచి వచ్చేటటువంటి ప్యాటర్న్స్ ఉంటాయి చూసారా, తీగలు, రకరకాల చక్రం, అన్ని రకరకాల షేపుల్లో వస్తూ ఉంటాయి, అవన్నీ సత్యం కాదు, అవన్నీ మిథ్య. ఇది మూడవ, రెండవ పాయింట్. కారణం, కార్యం. కారణం ఏకం, కార్యాలు అనేకం. అదేవిధంగా ఈ అగరబత్తి కారణం సత్యం, దాని నుంచి వచ్చినటువంటి ఈ ప్యాటర్న్స్, రకరకాలైనటువంటి డిజైన్స్ అన్నీ ఉన్నాయి, నిప్పు రవ్వలు, అవన్నీ మిథ్యా. మూడవ పాయింట్ ఏంటంటే ఇది స్వప్రకాశం. ఈ ప్రకాశం అగరబత్తికి సహజంగా ఉన్నది, కానీ ఈ యొక్క బయట కనపడే ఈ రకరకాల ప్యాటర్న్స్ ఉన్నాయి చూసారా, అవి స్వప్రకాశం కాదు. అగరబత్తి కాంతి అక్కడ కనపడుతున్నది, ఇలా తిప్పుతూ ఉన్నామనుకోండి బాగా, ఆ కనపడేదన్ని డిజైన్స్ అన్నీ కూడా అవి స్వతంగా ప్రకాశిస్తున్నాయా? అగరబత్తి వల్ల ప్రకాశిస్తున్నాయి, కానీ అగరబత్తి స్వతహాగా తాను ప్రకాశిస్తుంది. ఇప్పుడు ఇది దృష్టాంతం, ఉదాహరణ. దీన్ని మనం తురి ఆత్మకి చెప్పాలి. తురి ఆత్మ ఒక్కటే కారణం. ఈ ఇవన్నీ శరీరాలు, జీవులు, నామాలు, రూపాలు, ఈ ప్రపంచం అంతా కూడా స్పందనం, అలాత స్పందనంలాగా తురీయ ఆత్మ ఒక్కటే కారణం, ఇవన్నీ కార్యాలు. ఈ తురీయ ఆత్మ ఒక్కటే సత్యం, ఈ కనపడేవన్నీ కూడా మిథ్యా. ఈ తురీయ ఆత్మ స్వయం ప్రకాశం, ఈ శరీరాలన్నీ కూడా స్వయం ప్రకాశం కాదు. ఈ స్వయం ప్రకాశమైన తురీయ ఆత్మ నుంచి ఇవి కనపడుతున్నాయి చైతన్యంగా ఉన్నట్టు. అసలు ఈ శరీరం, ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న శరీరం, ఈ డెస్క్కి డిఫరెన్స్ లేదండి, ఆ విషయం మనకు తెలియదు. జడం శరీరం, కానీ కదులుతున్నది. ఎలా కదులుతోంది? ఈ స్వప్రకాశమైన తురీయ ఆత్మ వల్ల కదులుతోంది. ఈ చేతులు ఎలా కదులుతున్నాయి? చైతన్యం వల్ల కదులుతున్నాయి. ఈ సంగతి మనకు గుర్తుండాలి, తెలుసుకోవాలి. మొదట గుర్తుండాలి. ఇది తెలుసుకొని గుర్తుండే లోపల మనకు నిద్ర, ఆకలి విపరీతంగా వస్తూ ఉంటాయి అనేక సార్లు. ఒక్కసారితో తెలుసుకోలేం కదా, కానీ ఇవన్నీ తట్టుకుంటూ రావాలి, మనం తెలుసుకోవాలి. ఈ శరీరాన్ని చూసుకుంటూనే, దీన్ని పోషిస్తూనే ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎన్నన్నా ఉండనివ్వండి, వేదాంతం వేదాంతమే, నాకు అదే ప్రథమం అని అనుకుంటే తెలుస్తుంది. కనుక ఈ తురియ ఆత్మ స్వయం ప్రకాశం, ఈ జీవరాశులన్నీ కూడా స్వయం ప్రకాశం కాదు. ఇంతటితో వేదమంత సారం అయిపోయింది అలాత స్పందన దృష్టాంతం ద్వారా. అందుకే ఈ యొక్క ప్రకరణానికి ఏమండి పేరు? అలాత శాంతి. దాన్ని ఆపేసేయండి తిప్పడం. ప్యాటర్న్స్ లేవు, నిప్పురవ్వలు లేవు, ఏమీ లేవు, డిజైన్లు లేవు, ఒక్కటే ఉంది అలాత. అదేవిధంగా తురియ ఆత్మని ఈ నామరూపాలన్నీ అణిగిపోతాయి. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో ఇవన్నీ ఉంటాయి కానీ సత్యం కాదని తెలుస్తుంది. అది తర్వాత వేదాంత సాధనాలు చెప్పారు. ఇది అర్థం కావాలంటే హేయ, వినేయ, పాఖ్య ఇవన్నీ చెప్పారు కదా. సాధన చతుష్టయ సంపత్తి కావాలి. వదిలిపెట్టవలసిన చెడు గుణాలన్నీ వదిలిపెట్టు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఆసురీ సంపత్తి అంతా వదిలిపెట్టు. దైవీ గుణాలను పెంచుకో అన్నారు. హేయం ఆప్యం అంటే పొందవలసినటువంటి దైవ గుణాలని పొందించుకో. శ్రద్ధ, భక్తి, వినయం, శాస్త్రం మీద ప్రమాణ బుద్ధి ఇవన్నీ కావాలి. ఎంతో శ్రద్ధ కావాలి, ఎంతో వినాలి, ఎంతో చదవాలి. ఇదంతా ఆప్యం. వదలవలసినవన్నీ వదలాలి. ఇది సాధన చతుష్టయ సంపత్తి. పాఖ్యం అంటే ఏమిటి? బాగా నేను ఈ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటారు. అంటే వదలవలసినవన్నీ వదిలితే పాఖ్యం అంటే ఏమిటి? వైరాగ్యం కావాలి మనిషికి. అది వచ్చినప్పుడే అన్నారు. లేకపోతే ఏమవుతుంది అన్నారు? ఏమవుతుంది? దిగులు, చింత, జరిగిపోయిన దాని గురించి రిగ్రెట్, జరగవలసిన దాని గురించి యాంగ్జైటీ, ఈ రెండు ఉంటాయి. ఇంకేమిట్రా ఉన్నాయి? ఆస్తి అంటే భూతకాలంలో జరిగిన వాటి గురించేమో చింత, దిగులు, ఎందుకు చేశాను, అట్లా చేశాను, ఇట్లా చేశాను. జరగబోయే దాని గురించి అమ్మో ఏమవుతుంది, ఏమవుతుంది, ఒకటే కలవరం. కనుక పాక్యం అంటే బాగా ఉడకబెట్టడం అన్నమాట. పరిపక్వత రావాలి మనిషికి. బాగా అంత సీడ్, ఫ్రైడ్ సీడ్ లాగా. పాక్యం అంటే ఫ్రైడ్ సీడ్ లాగా అనమాట. వేయించాలి బాగా. ఏమిటి? ఇమోషనల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. ఆ రిగ్రెట్ ఇవన్నీ ఉండవు. ఈ మనసు మానసికమైనటువంటి వ్యధలన్నీ పోయి మానసికమైనటువంటి ఈ ప్రతిక్రియ మనుషుల మీద పగ తీర్చుకోవాలి, అది చేయాలి, కోపం, తాపం ఇట్లాంటివన్నీ పోతాయి మనుషులు. అవన్నీ మంచిది కాదు మనిషికి. అసలు శాంతినివ్వవు. ఇది అయిన తర్వాత వేదాంత సారం 91 నుంచి సాధనాలు చెప్పిన తర్వాత 91 నుంచి 100 వరకు ఈ తురియ ఆత్మను తెలుసుకుంటే జీవితంలో దేనికోసమైతే మనం పాకులాడుతున్నామో, ప్రయత్నిస్తున్నామో, భద్రత, శాంతి, ఆనందం వీటి కోసం కదా ప్రయత్నిస్తున్నాం, అవన్నీ లభిస్తాయి ఇందులోనే. కష్టపడకుండా వాటి కోసం నువ్వు పోయినా కూడా సుఖం లేదు, కానీ ఇక్కడే అవి నీకు ప్రాథమిక కోరికలైనటువంటి భద్రత, శాంతి, పూర్ణత అన్నీ లభిస్తాయి ఇక్కడే అని ఈ మాండుక్యోపనిషత్ తురియ జ్ఞానం విషయాన్ని గురించి మనకు బోధించింది. దానికి ఇది సహాయపడుతుంది ఈ యొక్క ఉపనిషత్తు అని చెప్పి చివరిగా నమస్కారం చేస్తున్నారు. ఆ జ్ఞానానికే, తురియ ఆత్మకే నమస్కారం చేస్తూ ముగించారు. చివర చెప్పినటువంటి ఒక శ్లోకం మళ్ళీ చెప్తాను. శకునీనామివ ఆకాశే, పక్షి ఆకాశంలో పోయితే దాని అడుగు జాడలు ఎట్లా తెలియవు. శకునీనామివ ఆకాశే జలే వారి చరస్య చ పదం యథాన యథాన దృశ్యేత తథా జ్ఞానవతాం గతి. పక్షి జాడలు తెలియవు ఆకాశంలో పోయిన పక్షి జాడలు. జ్ఞానులు కూడా తెలుసుకోవడం కష్టం. వారి యొక్క జీవన శైలి ఏమిటని తెలుసుకోవడం కష్టం. జలే వారి చరస్య చ, జలంలో పోయే ఆ జీవరాశి అడుగులు కూడా గ్రహించలేవు. అదేవిధంగా తథా యథా పదం న దృశ్యేత, వాటి అడుగులు ఎలా తెలియవో జ్ఞానవతాం గతి తథా. జ్ఞానవంతులైనటువంటి వాళ్ళ యొక్క గతి కూడా, వారి యొక్క మూమెంట్ కూడా మనకు తెలియదు. చాలా నిగూఢమైనటువంటిది అది అని చెప్పారు. శకునీనామివ ఆకాశే జలే వారి చరస్య చ పదం యథాన దృశ్యేత తథా జ్ఞానవతాం గతి. చక్కని శ్లోకం. శంకరాచార్య వారు స్మృతి నుంచి తీసుకొని మనకు ఉదాహరణగా చెప్పారు ఇక్కడ. ఇంతటితో మాండుక్యోపనిషత్తు 4వ అధ్యాయం పూర్తయింది. మాండుక్యోపనిషత్తు పూర్తయింది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.